cristiano non darà e molla a chiedere la anima non è scritto mi dice se vede le cene di cui mi dice se vede le cene di cui stava sconfitto la parola che dice non è mi dà un mezzo in cantini e dopo che mi dà un mezzo in cantini non è mai che le cene di cui in giro e non sa una scena non ha mai mai che fare quindi il bambino di te l'arnati di te il caro mezzo అంటే భగవంతుడు కూడా చెప్పాడు నా తెలియని గురించి కూడా నేను భక్తుని ఎక్కువ ఆశ్చర్యంగా చూసుకుంటాను అని భగవంతుడు కూడా చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. శ్రద్ధ లేకపోతే భక్తి కలగదు. భాషకి వ్యాకరణానికి ఎటువంటి సంబంధం ఉందో శ్రద్ధకి భక్తికి ఎటువంటి సంబంధం. మనకి భక్తి కలగాలంటే ఊరికే కలగదు. అనేక జన్మల నుంచి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటే ఆ భక్తి కలుగుతుంది. వ్యాకరణం అంటే నిమిషమైన భాష ఎలా ఉంటుందో శ్రద్ధ లేని భక్తి కూడా అలా ఉంటుంది. అందుకే శ్రద్ధ చాలా ముఖ్యం. అది మనకి అనేక పూర్వజన్మల నుంచి చేసిన కృషిని బట్టి ఆ శ్రద్ధ కలుగుతుంది. మానసికంగా మనకు కొన్ని అలవాట్లే మన మనసులో ఉన్న అలవాట్లే. నేను ఎవరను సర్వసాధారణంగా ఈ నేను ఎవరిన ప్రశ్న అందరికీ కూడా కొంత అసహజంగా ఉన్నట్టు అనిపిస్తున్నాం. అలవాటు లేకపోతే అది చేసిన ఇది ఏ మార్గం అవలంబించండి, భక్తి మార్గమో జ్ఞాన మార్గమో ఏదో ఒక మార్గం ఏదో రబ్బ పట్టుకుని లేడండి. అయితే పట్టుకుని రబ్బ పట్టుకుని గట్టిగా ఉండాలి. రబ్బ అవకుండా ఉంటే మనం కింద పడిపోతాం. సర్వసాధారణంగా మన మనస్సు ఏం చేస్తుందంటే బయట ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళ విషయం సరే సరే ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చారు కూడా ఈ మార్గంలోకి వచ్చారు కూడా సర్వసాధారణంగా చాలా మంది చేస్తుంది ఏంటంటే వాళ్ళ మనం తొగుడుకోవడం వెళ్తామని విమర్శించారు. ఇది మన వాళ్ళు ఇది ఎలా చేస్తారంటే ఆత్మస్థితి పరంగా ఈ మనకి రెండు పనులు చేస్తాం. తను తాను తొగుడుకోవటం, శరీరం తొగుడుకోదు కదా తన తాను, శరీరం తన తాను తొగుడుకోదు కదా. ఎవరి వాళ్ళు విమర్శించినా శరీరం విమర్శించదు కదా. ఎన్ని పనులను ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తారు. అంటే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా సాధన చేసే వాళ్ళందరూ గుర్తించుకోవాల్సింది కూడా ఎవరు మనస్సును వాళ్ళు నిందించుకోవాలి. ఎవరి వాళ్ళు నిందించడం కాదు, నా మనస్సును నేను నిందించుకోవాలి. ఎందుకంటే కోర్టు చేస్తులన్నీ చేసేది మనస్సే, నరకానికి తీసుకెళ్లేది మనస్సే, మనం దుఃఖంలో పెట్టేది మనస్సే, మరి సంసారంలో ఉండే బాధలు తీసుకొచ్చేది ఈ మనస్సే. మనసులో ఊరు కొట్టుకున్న కోరికలే సంసారం. బయటని వ్యక్తులు సంసారం కాదు, మన మనస్సే సంసారం. ఎవరు మనస్సు వారికి సంసారం. అంటే ఈ సంసారం ఎవరు తీసుకొస్తున్నారు, లోకాన్ని ఎవరు తీసుకొస్తున్నారు, దేహాన్ని ఎవరు తీసుకొస్తున్నారు అంటే దేవుడు కాదు, నా మనస్సే తీసుకొస్తాను. దేవుడి సృష్టి వల్ల దుఃఖం రాదు, మనస్సు సృష్టి వల్ల దుఃఖం రాదు. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందంటే అది దేవుని సృష్టి కాదు. మీరు ఎవరికైనా సరే ఏ కారణం వల్ల అయినా దుఃఖం వస్తుందంటే దేవుని సృష్టి కాదు. మరి ఎవరి సృష్టి? మనస్సు సృష్టి వల్ల దుఃఖం రాదు. దేవుడికి పక్షపాతం ఉంటుందని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? పక్షపాతం ఉంటే వాడు దేవుడు అవుతాడా? కొంతమంది దుఃఖంగా ఉన్నారు, కొంతమంది సుఖంగా ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. ఈ రకాలుగా మనుషులు కనిపిస్తుంటే ఇందులో ఒకటి దేవుడు సుఖపడమన్నాడా, లేకపోతే ఇంకొకటి దుఃఖపడమన్నాడా, ఇంకొకటి కష్టపడమన్నాడా? ఎంత దేవుడు చేస్తున్నాడా? దేవుడు కాదు, దేవుడు సమానంగా ఉన్నాడు. దేవుడు సమానంగా మనందరిలోనే సమానంగా లేకపోతే వాడు దేవుడు కాదు. అందరిలోనూ సమానంగా ఉన్నాడు, అందులో సందేహపడక్కర్లేదు. మనం శ్రవణం చేస్తున్నాం కానీ సందేహానికి గురవుతున్నాం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు, జ్ఞానం చెప్పిన మాటలు మీరు సదా మనసులో తిప్పుకుంటుంటే మనసు పడిపోతుంది. మనసు పోతే మీరు పోరు. మనసు పోతే ఆత్మకి నష్టం లేదు. మనస్సు నాశనం అయితే ఆత్మకు ఏమీ నష్టం లేదు. మీ ఆత్మ అంటే మీరేమి నష్టపోరు. మనస్సు నాశనం అయితే ఈ అహంకారం పోతే మనం పోతాయేమో, ఈ శరీరం పోతే మనం పోతాయేమో అలా ఎవరు అనుకోవద్దు. మనసు లభిస్తే మీరేం పోరు. ఈ శరీరం పతనం అయితే మీకేమి నష్టం లేదు, ఏమీ నష్టం లేదు. ఇదంతా కలిపితుంది. కలిపితే మీకు దుఃఖం వస్తుంది, యథార్థంలోంచి దుఃఖం రాదు. అందుచేత మనం కదా జ్ఞాపకించుకోవాల్సింది, ఎల్లప్పుడూ నిరంతరం గుర్తించుకోవాల్సింది జ్ఞానం చెప్పిన మాటలు, శాస్త్రం చెప్పిన మాటలు, అంటే భగవంతుని చెప్పినటువంటి మాటలు. ఇవి మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకోగా చేసుకోగా మీ మనసు నెమ్మదిగా మీరు తెలియకుండా హృదయ గోపలోకి జారిపోతుంది. అంటే హృదయంలో మీరు చూస్తున్న పరమాత్మ వైపుకి దారిపోతుంది. అప్పుడు మీరు పో, మీరెవరో మీకు తెలుసు. కానీ మా అహంకారం పోతే మనం పోతాయమని ధైర్యం వస్తాం అందరికీ. మనం పోం, మనం ఎవరో మనకు తెలుసు. అప్పుడు సుఖం అంటే ఏమిటో మనకు తెలుసు. అందుచేత ఏమిటి, ఎవరు మనస్సుని వారే నిర్మించుకోవాలి. ఎవరు మనస్సును వారే విచారణ చేసుకోవాలి.
మనం అందరం చేసేది లోక విచారం, కానీ ఏమనుకుంటున్నాం ఆత్మవిచారణ చేస్తున్నామని అనుకుంటున్నాం. చేసేది లోక విచారణ, అనుకునేది ఆత్మవిచారణ. అనుకుంటాం ఆత్మవిచారణ చెయ్యాలని, కానీ క్రియలో వచ్చే చేసి ఏం చేస్తున్నాం? లోక విచారణ చేస్తున్నాం. అందుచేత మనం ఆత్మకి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. లోకానికి దగ్గరగా ఉన్నామంటే దుఃఖానికి దగ్గరగా ఉన్నాం, ఆత్మకి దగ్గరగా ఉంటుంది సుఖానికి దగ్గరగా ఉంటాం. అంటే మన గమ్యం ఆత్మే. మనం తెలుసుకోవాల్సింది, మనం జీవించవలసింది ఆత్మలో. మన జీవిత యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మని గ్రహించడం. ఆత్మ అంటే ఏమిటి? యథార్థం. అది తప్పించు మిగతా వ్యవస్థ కూడా కలిపి ఆత్మ సర్వత్రం. ఆత్మ లేని చూడటంతో ఏమి లేదు. అయితే ఆత్మను గ్రహించాలంటే మన మనస్సుని మనం శిక్షణలో పెట్టుకోవాలి, మన మనస్సును మనం నిర్మించుకోవాలి. అంటే మన మనస్సును మనం నిర్మించుకోవాలి. ఈ మనస్సు చూడండి, మనం ఏమి ఆత్మను తెలుసుకోగలం చెప్పండి. ఒకసారి రొసరొసరొసరొసరాడతాం, ఒక్కొక్కసారి అకారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఒకసారి మన పైకి చెప్పండి, మీరు పైకి చెప్పండి, ఇవన్నీ మనం చీకేసి మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? సార్ని పొగుడుకోమంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎదుటివాళ్ళని నిందించుకుంటుంది. కానీ ఈ మనస్సుకే తీర్చి కూడా కావాలి. అనేకం కోరుతుంది ఈ మనస్సు. ఎందుచేత? అది పరిమితమైనది. మనస్సు పరిమితమైనది, ఆత్మ అపరిమితమైనది. మనస్సు ఖండమైనది, ఆత్మ అఖండమైనది. మనస్సులో ఉన్నది అశాంతి, ఆత్మలో ఉన్నది శాంతి. ఆత్మ ఎక్కడ ఉంది? భగవంతుడు ఏమి చెబుతున్నాడు? అందరి హృదయాల్లోని ఆత్మగా నేను ప్రకాశిస్తున్నాను. అందరి హృదయాల్లోని ఆత్మగా నేను ప్రకాశిస్తున్నాను. అది అంతే. అది తెలుసుకునే వరకు, అది మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకు దుఃఖం తప్పదు. ఏదో రూపంలో దుఃఖం వెంటాడుతుంది. ఈ నేను ఎవడు అనే ప్రశ్న సర్వమయ్యే భాషలో చెప్పాలంటే వైరాగ్యం అభ్యాసం అన్నారు చూశారు. ఈ అభ్యాసం అనే దాంట్లో నేను ఎవడనే ప్రశ్న వస్తుంది. వైరాగ్యము అభ్యాసము ఈ రెండింటి వల్ల మనస్సు యొక్క చరణం ఆగుతుంది, మనస్సు దాని మూలంలోకి ప్రయాణం చేస్తుంది. నేను అనే ప్రశ్న అభ్యాసానికి సంబంధించారు. ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, వైరాగ్యము లేకుండా ఎవరు సమాధి స్థితిని పొందలేరు. వైరాగ్యం అనేది లేకుండా ఎవరికి సమాధి స్థితి రానే రాదు. మిగతా ఉపాయాల వల్ల రానే రాదు. ఏ జీవుడు కూడా దుఃఖాన్ని కోరుకోరు. దుఃఖం కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరో కోరుకోరు. అందరికీ సుఖం కావాలి. నాస్తికుడికి సుఖం కావాలి, ఆస్తికుడికి సుఖం కావాలి, అందరికీ సుఖం కావాలి. కానీ ఎవరైనా మేము అందరం సుఖంగా ఉన్నామని ఎవరైనా చెప్పగలరా? మనకి ఏదైతే లేదో అది వస్తే సుఖం వస్తుందని అనిపిస్తుంది. మనకి ఇల్లు లేదనుకోండి, ఇల్లు కట్టుకుంటే చాలు మనకు సుఖం వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎన్ని అవసరాలు, ఎన్ని అవసరం ఇల్లు ఉన్న వాళ్ళందరికీ సుఖంగా ఉండాలి. దాకిని చేయలేకపోతున్నాం అంటున్నారు. తమిళ భాషలో సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే గవ్యం కదులుతూ తెలిసిందంటే గృహం కదలకుండా తింటుంది. అంటే ఇల్లుని దేనితో పోల్చారంటే ఏదితో పోల్చారు. అంటే ఏది మీరు మేపడం ఎటువంటిదో, ఇంటికి చేసింది చేయటం అటువంటిది. కానీ అది కలుపుతూ తింటే ఇది కదలకుండా నింది వేస్తుంది. సర్వప్రధానంగా మనకి నీడ అవసరం, ఫుడ్ అవసరం. కానీ ఫుడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నీడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ సుఖంగా ఉన్నారు. మీరు ఎవరినైనా సరే అడగండి, మీరు ఎవరు సుఖంగా ఉన్నారని అడగండి. నలుగురులను అడగండి, గంటలుగా ఉన్నారు. సో గ్రంథం చెప్పారు. గ్రంథం ఏమని చెప్పాడంటే, భగవాన్ దగ్గరకు వచ్చాను కానీ నా సొంత బావులు కొన్ని ఉన్నాయి, నా రహస్యాలు ఆయనకి తెలియకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు తెలియకూడదని రమణస్వామి సమక్షంలో కూర్చొని ఆయనకు తెలియకూడదని అనుకుంటున్నాడు. కానీ ఏదైతే ఆయన తెలియకూడదని అనుకుంటున్నాడో ఆయన తెలుస్తున్నట్టు ఇంటికి తెలుస్తాడ. అప్పుడు అంటాడు, మరి ఆయనకి తెలియకుండా నేను పారిపోవడానికి అవకాశం చెక్కటం అని. నిజమైన జ్ఞానం కనుక కలిగితే అతను శిష్యుడి యొక్క భక్తుడి యొక్క స్తోత్ర పాఠాలు అతనికి అక్కర్లేదు. ఈ స్తోత్ర పాఠాలు ఇవన్నీ కూడా మానసిక పరిధిలోని. కానీ అతనికి కావలసింది ఏమిటి? అతని జ్ఞానం కావాలి. నిజమైన జ్ఞానిని ఎగతవాణ్ణి జ్ఞానం చేయాలని చూస్తారు. ఇంకా జ్ఞానం యొక్క వైపు జ్ఞానికి తెలుసు. అందుకని ఎగతవాణ్ణి కూడా జ్ఞానిని చేయాలని చూస్తాడు. కానీ మధ్యదారులు నుంచి పూర్వం మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నాం. ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అంటే ఆ గురు శిష్య సంబంధం జ్ఞానం కలిగే వరకు, ఆత్మస్వరూపం పొందే వరకు, అద్వైత శిఖరాన్ని అందే వరకు అది తెలియదు. అయితే నిజమైన గురువు యొక్క లక్షణం ఏమిటంటే తన శిష్యుని జ్ఞానం చేసే వరకు తన గురించి పెట్టడం. అందుకే భగవాన్ చెప్పాడు, ఇప్పుడు నేను ఎవరైనా పుస్తకం చోటు వస్తుంది, పులి నోటిలో చెవి పెట్టా చెవిని బయటికి లాపేస్తు. కానీ జ్ఞాని దృష్టిలో పడ్డవాడు అతన్ని కలిపి చేసే తీరుతాడు జ్ఞాని. అంటే ఏంటి, మన జ్ఞానం వైపు మనకు లక్ష్యం లేదు. దాని వైపు మనకు తెలియక దాని ఇంపార్టెన్స్ మనకు తెలియక. అంటే ఏ జీవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. అందరికీ సుఖం కావాలి. అయితే ఆ సుఖం ఎక్కడ
లోకంలో ఉండాలి?
లోకం ఉంటే దుఃఖం అని చెప్తున్నాడు. కానీ ఎక్కడండి మనస్సులో ఉండాలి?
ఒక్క ఆత్మలో ఉండాలి.
ఆత్మ ఎక్కడండి మన హృదయంలో? ఆత్మని విడిచి ప్రతి సుఖం లేదు. మీరేంటో జ్ఞాపకించుకోండి, సుఖాన్ని కోరేవాడు ప్రతి వాడు కూడా ఆత్మీయ చూస్తున్నాడు. దేవుడు ఏడనే వాడు కూడా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ వాడికి కూడా సుఖం కావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, అందరికీ సుఖం కావాలి. సుఖాన్ని వెతికేవాడు ప్రతి వాడు వాడికి తెలియకుండా వాడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుడి కోసం అన్వేషణ చేస్తున్నాడు, అది వాడికి తెలియదు. అది ఏ వస్తువులు అయితే మన దగ్గర లేవు, ఆ వస్తువులు మనకు వస్తే సుఖం వస్తుందని మనం అనుకుంటాం. అది వచ్చిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ అందులో సుఖం లేదు. నాకు లేని వస్తువు నాకు వస్తే నాకు అప్పుడు సుఖం వస్తుందని నాకు అనిపిస్తుంది, కానీ అది వచ్చిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ అందులో సుఖం లేదు. ఎంత కూడా మనస్సు యొక్క గాలి, ఎంత మనస్సు యొక్క కల్పిత. అంటే అందరూ సుఖమే కోరుతున్నారు, అందరూ శాంతినే కోరుతున్నారు, కానీ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అది నా స్వరూపమే, ప్రతి మానవుడికి వాడి స్వరూపమే సుఖము, వారి స్వరూపమే శాంతి. వారు తన మనస్సుని నిర్మలం చేసుకుని తన హృదయంలోకి పంపిస్తే, తన హృదయముఖం చేసి అంతర్ముఖం కనుక చేయగలిగితే అప్పుడు వాడికి ఆ శాంతి తెలుస్తుంది. చదవండి.
సకల జీవులు దుఃఖము అన్నది లేక ఎప్పుడు నువ్వు సుఖముగా ఉండకూడదు చేతను, ప్రతి వ్యక్తికి తన ఎందే పరమ ప్రీతి ఇందుడ చేతను.
తన ప్రతి వ్యక్తికి తన ఎందే పరమ ప్రీతి. మీరు మీ ఇంట్లో ఇస్తే ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి, మీ ఇంట్లో ఇస్తే బాగా చూస్తున్నారనుకోండి, వాళ్ళని కూడా మీకోసమే బాగా చూస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరితోటైనా స్నేహాలను చూసినా, బంధువులను చూసినా, ముక్కులు చూసినా, పిల్లలను చూసినా, స్నేహితులను చూసినా, ఎవరి సమాజంలో ఎవరితో చూసినా అన్నింటికంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే తనకే, తన కోసమే మనిషి ఏపరంగా చేస్తున్నది జ్ఞాపకించుకోండి. మనిషికి ఎవడ మట్టికి వారి మీద ఎక్కువ ప్రీతి. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ మీద మీకు ఎక్కువ ప్రీతి ఉందా, దేవుడి మీద ఎక్కువ ప్రీతి ఉందా? మీకు మీరు ఆలోచించండి. మన అందరం భక్తులే, బయట వాళ్ళు మాట ఉంచి పెట్టండి. మనందరం భక్తులే, మన మీద మనకు ఎక్కువ ప్రీతి ఉందా లేక దేవుడి మీద ఎక్కువ ప్రీతి ఉందా మనకి? ఇదే భగవంతుడు చెప్పారు. మనం ఉండాలి, లోకం ఉండాలి, దేవుడు ఉండాలి మనకు. ఈ మూడు ఉండాలి మనకి. మనం ఉండాలి, లోకం ఉండాలి, దేవుడు ఉండాలి. అంటే మనం అడిగి అవి దేవుడు ఇస్తూ ఉండాలి. అంటే మన కోసమే మనం దేవుని ప్రేమిస్తున్నాం. మన స్వార్థమే తండ్రి, మన కోసమే మనం దేవుని ప్రేమిస్తున్నాం. మీరు అర్థం అవుతుంది? మనం పూజ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమా దేవుడి కోసం? జపం చేస్తున్నాం మన కోసమా దేవుడి కోసం? మీరు ఆలోచించండి. జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, నామం చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఇవన్నీ మన కోసం చేస్తున్నాం, దేవుని కోసం చేస్తున్నాం? అంటే ఏమిటి? మన వ్యక్తి భావన ఉంది. దేవుని ప్రార్థిస్తే మనం సుఖపడతాం, ఇంకా మంచి జన్మలు వస్తాయి, ఇంకేదో ఉన్నత స్థితికి మనం వెళతాం అనేటువంటి వ్యక్తి భావనతోటే మన స్వార్థంతో ఈ పనులను మనం చేస్తాం. మీరు గారు ఆలోచించండి, స్వార్థంతో మనం ఈ పనులను చేస్తున్నాం. అందుచేత భగవంతుడు ఏం చెప్పాడంటే, మీరు స్వార్థం లేకుండా పని చేయండి. మీరు స్వార్థం లేకుండా పని చేస్తే నా స్వరూపం మీకు తెలుస్తుంది. మీరు స్వార్థంతో పని చేస్తే మీకు పుణ్యం రావచ్చు, కానీ నా స్వరూపం మీకు తెలియదు. మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి పని చేస్తే నా స్వరూపం తెలుస్తుంది. మీరు స్వార్థంతో పని చేస్తే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం. ఏది మీరు స్వార్థంతో చేస్తే, స్వార్థం లేకుండా కనుక పని చేస్తే మీరు జపాలు పెట్టిన విషయం లేకుండా కూడా నా స్వరూపం మీకు తెలుస్తుంది. కొంతమంది ధ్యానం చేస్తారు, అది ఎంత బలవంతం కావాలో బాగా పడిపోతారు, బలవంతం కూర్చుంటారు, 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పెట్టుకుంటారు పాపం. అది ఎంత బలవంతం కూర్చుని ఆ 15 నిమిషాలు అనంతరం ఆనందం తీసుకునే తెలిపోతారు. కూర్చుంటారు అడగం ఏదో టైం పెట్టుకుంటారు, తెల్లవారుజామునో ఏదో మళ్ళీ లేదా మధ్యాహ్నం తినో సాయంత్రం అలా కూర్చోవడం మంచిదే. కానీ మీ ఇంటి దొరకడానికి మీరు చేస్తున్న ధ్యానం కనుక నిజమే అయితే, ఏమంటే మనం పుచ్చుకున్న ఆనందం నిజమైతే చేసినారు అవ్వాలి. అలాగే మనం చేస్తున్న ధ్యానమే కనుక మీకు నిజమైతే ధ్యానానంతరం ఆనందం రావాలి. లేకపోతే ధ్యానం కాదు. మీరు చేస్తున్న ధ్యానం కనుక నిజమైతే ధ్యానానంతరం ఆనందం రావాలి, శాంతి రావాలి. ధ్యానానంతరం మీకు ఆనందం రావటం లేదు, శాంతి రావటం లేదు అనుకునేది ధ్యానం కాదు. ధ్యాన మార్గం మంచిదే, కానీ అయితే రమణత్వం అండి ధ్యాన పద్ధతి కాదు. ధ్యానం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం, ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం, ఒక రూపాన్ని ఏదో తీసుకోవడం, అక్కడ మనస్సు నిలబెట్టడం, ఒక వస్తువు మీద ఏకాగ్రం చేయడం. మనకి ఎంతసేపు ఏమైనా చిన్నతనంలో నుంచి మనకి ఏదో రూప దృష్టి, నామ దృష్టి అలవాటు, అలా అలవాటు పడిపోయింది మన మనస్సు, ఆ మేతకు అలవాటు పడిపోయింది. ఎంతసేపు రూపము నామము, రూపము నామము, అలా ప్రపంచం అంటేనే అంత రూపము నామము క్రియ, ఈ మూడు కలిగితేనే లోకం. అంటే మనకి చిన్నతనంలో నుంచి ఏం అలవాటు అయిపోయింది, ఏదో ఒక రూపము లేదా ఏదో నామము ఒక క్రియ. నామ రూప దృష్టి మన మనసులో బాగా గాఢంగా గోడంగా నాటుకుతుంది. అది లోప దృష్టి మన మనస్సులోకి లాగలేకపోతున్నాం. అంటే మన పెద్దలు ఏం చేశారు, ఒక సిమెంట్ తోటో లేకపోతే ఇంకో జనతో విగ్రహాన్ని చేసి దీవుని పెట్టి అక్కడ పెట్టారు లోపం. మన మనస్సు రూపదృష్టికి అలవాటు పడిపోయింది కాబట్టి దేవుడికి రూపాన్ని కల్పించాడు. కల్పించ రూపాన్ని ధ్యానం చేయమన్నారు. దేవుడి చేత ధ్యానం చేయమన్నారు, మన మనస్సు రూపానికి అలవాటు పడిపోయిందట కాబట్టి. నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు, కారణం ఏంటి? సుఖం ఇచ్చాడు. దానికి ఇంతమంది మనం కూర్చుని ఎవరికైనా మరణించాలండే, కానీ ఎవరికైనా మరణం వస్తే దాన్ని భయం వేస్తుంది. 100 సంవత్సరాల వయసు వచ్చినా రోజు మందు లేకపోతే రోజు ఎడలేని పరిస్థితి వచ్చినా ఇంకా మనకి జీవించాలనుకుంటుంది. ఏం చేస్తాం? మరణించాలని ఎవరికి ఉండదు, మనకి జీవించాలనే ఉంటుంది. కారణం ఏంటి? మన హృదయంలో వస్తువుకి మరణం లేదు, అందుచేత మనకు మరణించాలన్నాడు. మన ఆత్మ ఎవరో ఆత్మ, ఆత్మకి మరణం లేదు. మరణం లేదు కాదు, మనం కూడా మరణించకుండా ఉండాలంట. మరణం లేకుండా ఉండాలనుకుంటున్నాం కాదు, మరణించాలి మరణించాలి ఎందుకు అనుకోకూడదు. మరణం లేని వస్తువు మనం, అది మనమే, అది మన హృదయంలో ఉంది. అవ్యక్తున్నది నాకు కావు రాకూడదు అనుకుంటాం. ఇంకే తన నాలో వస్తువు కావు. ఈ నేను ఎవరైనా ప్రశ్న, ఇప్పుడు నేను నేనంటున్నాం కదండి, ఈ నేను ఎవరండి? ఈ నేను కాదండి, భగవాన్ చెప్పింది ఈ నేనైతే నేను తెలుసుకోమనే ప్రశ్న అక్కర్లేదు. ఇప్పుడు నేను నేనంటే మీరెవరండి? నేను బ్రాహ్మణం అండి. మీరెవరండి? నేను రాజులు అండి. అంటే మీరు బ్రాహ్మణం అని చెప్పేటప్పుడు, రాజులు అని చెప్పేటప్పుడు మీరు శరీర దృష్టితో చూస్తున్నారా, ఆత్మ దృష్టితో చూస్తున్నారా? ఆలోచించండి. నేను మరణిస్తున్నాను అన్నప్పుడు నాకు శరీర దృష్టి, ఆత్మ దృష్టి. అంటే ఇప్పుడు మనం వ్యవహార దృష్టిలో అనుకునే నేను నేను కాదు కాబట్టి నేనేమనే ప్రశ్న వేసుకున్నాడు. దేహం జన్మిస్తే నేను జన్మించాను అనుకుంటున్నాను, దేహం లావుగా ఉంటే నేను లావుగా ఉన్నాను అనుకుంటున్నాను, దేహం సన్నంగా ఉంటే నేను సన్నంగా ఉన్నాను అనుకుంటున్నాను, దేహం ఎర్రగా ఉంటే నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటున్నాను, దేహం నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నాను, ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాను. అంటే ఈ దేహం ముసలి పెడితే మనం ముసలివాళ్ళు అయ్యాం అనుకుంటున్నాం, దేహం మరణిస్తే నేను మరణించాను అనుకుంటున్నాను. అంటే ఈ నేను దేహానికే పరిమితమైన ఉంది. ఇది మా అనుభవంలో ఉన్న విషయం. మీరు ఎవరన్నా కాదంటారు, మనం నేను నేనంటున్నాం. చూసారు, ఈ నేను దేహానికి సంబంధించింది లేదు. ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నేనంటున్నాం. ఈ దేహానికి పరిమితం అయితే ఉన్నాం కాబట్టి మనకు లోకం కనిపిస్తాం. అంటే దేహ దృష్టితో మనం లోకానికి వస్తాం. నేను ఎవరినో నాకు తెలియనప్పుడు నేను ఆత్మ దృష్టిని కరగదు. అదే వ్యక్తిని చూసినప్పుడు కూడా దేహానికి పరిమితమని చూస్తున్నాం. ఇంకా నేను దేహానికి పరిమితమై ఉన్నాను, దేహానికే పరిమితమై ఉన్నాను. ఈ నేను ఎవరైనా ప్రతి ధ్యాన మార్గం కాదు, విచారణ మార్గం. విచారణ అంటే అన్వేషణ, వెతుక్కోవడం, తన స్వరూపాన్ని వెతుక్కోవడం. ధ్యానం అంటే ఒక వస్తువు ఎందు తన మనసును ఏకాగ్రం చేయడం. మనస్సు ఎవరు వెతకటం ప్రారంభించు, ఈ మనస్సు యొక్క మూలము వెతకటం ప్రారంభించు. ఈ మనస్సు ఎప్పుడైతే వెతకటం ప్రారంభించో అప్పుడు తెలుస్తున్నది లేదని. అంతే మీకు నిరంతరం మీరు సుఖాన్ని పొందాలంటే, శాంతిని పొందాలంటే మీకోసం మీరు తెలుసుకోండి నేనెవడనే ప్రశ్నకు సమాధానం. ఈ నేనెవడనే ప్రశ్నకు సమాధానం మీకు తెలిసే వరకు శాంతి దొరకదు, సుఖం దొరకదు. మీ కొన్ని బాధ్యమైనటువంటి కంఫర్ట్స్ కొన్ని మీకు చేకూరినప్పుడు మీకు తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్టు శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అది నిజం కాదు. శాంతి మీకు నిజమైనటువంటి ఆత్మశాంతి కలిగి ఉందంటే అది చెదిరిపోవడానికి అవకాశం లేదు. ఒకసారి మనసు మీకు నిర్మలంగా ఉంటుంది, అంత మాత్రం కదా అది జ్ఞానం కాదు. మనసు నిర్మలంగా ఉండొచ్చు, అది తత్వం వచ్చినప్పుడు నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు, అంత మాత్రం కదా అది జ్ఞానం కాదు. జ్ఞానానికి గుర్తు ఉంటే వారికి సత్యం తెలియబడాలి. ఆ సత్యాన్ని పొందే వరకు విడుదల లేదు మనిషి. దేనిలోంచి విడుదల లేదు? అజ్ఞానంలోంచి విడుదల లేదు. సత్యాన్ని తెలుసుకునే వరకు మనిషికి అజ్ఞానంలోంచి విడుదల లేదు. అజ్ఞానంలోంచి విడుదలైతేనే కానీ జ్ఞానం కలగదు, జ్ఞానం కలిగితేనే కానీ శాంతి కలగదు. అంటే మనస్సుకి అంకుశం లాంటిది నేను ఎవరైనా ప్రశ్న. మనస్సును నిగ్రహించుకోవడానికి, మనస్సును స్వాధీనం చేసుకోవడానికి, మనస్సును నిర్మలపరచుకోవడం కోసం, మనస్సుకు ఏకాగ్రత తీసుకురావడం కోసం మీరు నేను ఎవరైనా ప్రశ్న అంకుశం లాంటిది. అంటే అండి, నేను ఎవరైనా ప్రశ్నను కూడా విచ్చారని, అది కూడా అభ్యాసమే. ఇది జ్ఞానపరమైనది. అంటే ఆత్మను తెలుసుకోవడానికి స్వామి శివానందుడు తరచుగా చెప్పారు, నైట్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్, ఇది మొత్తం కలిపి అని చెప్పి, నీ శరీరం నువ్వు కాదు, నీ మనస్సు నువ్వు కాదు, నువ్వు ఆత్మ అని చెప్పేవారు. అంటే నీ శరీరం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు అనుకోవచ్చు, అనుకున్నంత మాత్రం చేయడం ఆత్మ తెలియబడదు. ఇది నేను కాదు, ఏంటి ఊరికే? ఎందుకంటే సహకారం, ఆత్మ తెలుసుకోవడానికి మీ సహకారం అంతే, అంత మాత్రం చేత తెలియదు. సర్వసారి మీ మనస్సు రెండు పనులు చేస్తుంది, అది మీ అందరికీ అనుభవంలో ఉంటుంది, అందరికీ ప్రతి వ్యక్తికి అనుభవంలో ఉంటుంది. వెళ్ళి ఇంద్రియాలకు కావలసిన విషయాలను కోరుతా ఉంటుంది, రెండు ఐశ్వర్యాన్ని కోరుతా ఉంటుంది. ఇది జనరల్ గా మనకి డే టు డే లైఫ్ లో మనం చూస్తే తెలుస్తుంది. ఈ రెండు పనులు మనస్సు చేస్తుంది. వెళ్ళి మీరు ఐశ్వర్యం కావాలి దీనికి, వెళ్ళి మీ మనస్సుకి ఐశ్వర్యం కావాలి. రెండు, ఇంద్రియాలకి విషయాలు ఉంటాయి కదా ఆర్టిస్ట్, ఇంద్రియాలకు ఏ విషయం అయితే ఏ ఇంద్రియానికి ఏ విషయం దానికి ఆర్టిస్ట్ని కోరుతాం. జనరల్ గా మన మనసు చేసే పని ఈ రెండు ఎక్కువ కోరటం అనేది బండి మొత్తం అవుతుంది. మీరు ఉపాసన చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా, ఎన్ని చేసినా మీ మనస్సు బహిర్ముఖం అవుతున్నంత కాలం జ్ఞానం కలగదు. ఎంతో పుణ్యాత్ముడు కానీ ఎంతో గొప్ప హృదయం కల వాడికి కానీ, ఎవరు అమృత హృదయుడు కానీ మనసు అంతర్ముఖం కాదండి. వారి హృదయం అమృతమైన ఉండాలి, వారి మనస్సు అమృతమైన ఉండాలి. వారి మనస్సు మటుకు అంతర్ముఖం. ఎవరు పుణ్యాత్ముడు అనేక జన్మల నుంచి, అనేక వేలాది జన్మల నుంచి, లక్షలాది జన్మల నుంచి ఎవరి మనస్సు అయితే సంస్కరించుకున్నాడో, ఎవరి మనస్సు అయితే బాగు చేసుకున్నాడో, ఎవరి మనస్సు అయితే పుణ్య బలం వల్ల, యోగ బలం వల్ల సూక్ష్మాది సూక్ష్మ అయ్యిందో, అన్ని గ్రాస్ దాంట్లోనేటువంటి సంస్కారాలు, ప్రాపంచమైనటువంటి సంస్కారాలు నుండి ఎవరి మనస్సులో అయితే రాలిపోయిందో, ఎవరి మనస్సు అయితే పరిశుద్ధమైందో, ప్రతిక్రియ స్వచ్ఛంగా ఉండవు, వారి మనస్సు మాటకే అంతర్ముఖం అవుతుంది. కానీ మిగతా వారి మనస్సు ఐశ్వర్యం కోరుతూ ఉంటుంది, విశేషకాలు కోరుతూ ఉంటుంది, కీర్తిని కోరుతూ ఉంటుంది, దండలు కోరుతూ ఉంటుంది. ఈ ఊటే పండుగ ఎవరి పుణ్యాత్ముడు అంటే మనం ఏమనుకుంటే, ఏదైనా ఎవరైనా దానం చేస్తే ధర్మం చేస్తే వారు పుణ్యాత్ముడు లోకాచారం అనుకుంటాం. ఏమో వాడు కీర్తి కోసం దానం చేస్తున్నాడేమో, భగవంతుడు చెప్పాడని చేస్తున్నాడో, లేదా కీర్తి కోసం చేస్తున్నాడేమో, అది కాదు. మీకుంటే పండుగొచ్చి ఎవరు పుణ్యాత్ముడు అంటే ఎవరి మనస్సు అయితే అంతర్ముఖం అవుతాడు, ఎవరి మనస్సు అయితే వాళ్ళుగాల్లో మన సైతులు చెప్పినప్పుడు తన ప్రయత్నం అక్కర్లేకుండా, తన ఎఫర్ట్ అక్కర్లేకుండా, ఎవరి మనస్సు అయితే హృదయంలోనే బూట్లో ఆ గుహలో పెళ్లి పడతాడో వాడుకుంటారు. ఆ స్థితి మీరు ఎవరికైనా ఉండేది చూసుకోండి. అంటే ఎఫర్ట్ పనికి రాదని కాదు నేను చెప్పి అవసరమే, తన ఎఫర్ట్ అక్కర్లేకుండా, ఎవరి మనస్సు అయితే హృదయంలోనే బూట్లో ఆ గుహలో పెళ్లి పడతాడో వాడుకుంటారు. ఏమో నేను కాదు, మనసు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ విషయాలు నేను కాదు, ఈ లోకం నేను కాదు, ఈ తోడేమి నేను కాదు, మరి అన్ని ఏమి నేను కాదు, మరి నేను ఎవడని అప్పుడు నేను ఎవడని ప్రశ్న. ఏమి కాదు నువ్వు తిరుగుతున్నావు, మరి నేను ఎవడని ఇప్పుడు ఇదన్నింటినీ తోచి వేసిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఇది ప్రశ్న. ఇప్పుడు సర్వసాధారణంగా ఏమనుకుంటున్నారు, మనం చచ్చిపోతే ఉండదమ్మా, మన అందరికీ భయం వేస్తుంది ఏమండి, ఈ దేహం పోతే మనం పోతాయేమో అని. అందరికీ భయం అదే కదండి, మళ్ళీ ఉండదేమో మనం ఏమండి. కావాలంటే అందరికీ భయం కారణం ఏంటంటే వాళ్ళ అస్తిత్వం ఆగిపోతున్నాం, దేహం పోయినప్పుడు తమ అస్తిత్వం ఆగిపోతున్నాం అండి. మరి నిద్రలో కూడా తమ అస్తిత్వం పోతాం, తన దేహానికి పరిమితమై లేదు నిద్రలో, తన మనస్సుకు పరిమితమై లేదు, తన కుటుంబానికి పరిమితమై లేదు, తన జాతికి పరిమితమై లేదు, తన దేశానికి పరిమితమై లేదు, తన పార్టీకి పరిమితమై లేదు, తన కులానికి పరిమితమై లేదు, నిద్రలో ఏది పరిమితి వాళ్ళని పరిమితం లేదు. కానీ వాళ్ళు కాగితం ఉన్నారు, అప్పుడు ఎవరు వాళ్ళు ఓ శాస్త్రానికి పరిమితమే లేదు, నిద్రలో నీకు దేవుడు గొడవ కూడా లేదు, నీ ప్రేమించే నీ బంధువులు లేరు, నీ స్నేహితులు లేరు, నీ ఊరు లేదు, నీ జాతి లేదు, నీ కులం లేదు, ఏ పరిమితి మిమ్మల్ని బంధించడం లేదు నిద్రలో, నీ దీవుడు కానీ నీ దేవుడు కానీ స్మరణ లేదు నీ నిద్రలో, ఏ పరిమితులు లేకుండా, ఈ అగ్గులు లేకుండా, సరిహద్దులు లేకుండా మీరు నిద్రలో ఉన్నారు. నేను నిద్రలో సాగు గొడవ కూడా లేదు, మరి ఏమీ లేకుండా, సాగు లేకుండా, పుట్టుకు లేకుండా, దేహ పరీక్ష కూడా లేకుండా, మానసిక పరీక్ష లేకుండా మీరు నిద్రలో ఉన్నారా లేదా? మీరు ఎప్పుడు మరణించిన తర్వాత ప్రశ్న మాట ఎందుకు, మరణించిన తర్వాత ఏమైనా పోతారని భయపడతారు ఎందుకు? మీరందరూ నిద్రలో ఎక్కడున్నారు? మీరందరూ గాఢ నిద్రలో ఎక్కడున్నారు? మీరు ఉన్నారా లేదా? గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? మీరు నిద్రలో లేవండి అని ఎవరైనా చెప్పగలరా? మీరు నిద్రలో లేకపోతే నాకు చాలా బాగా నిద్రపోతుంది రాత్రి ఎవరు చేస్తున్నారు? మీరు పడుకున్న మాటనేది, మీరు నిద్రపోయిన మాటనేది, నిద్రపోకుండా మీ లోపల ఒకరు ఉన్నాడు, మీరు నిద్రపోతున్న మాట నిజమే, కానీ నిద్రపోకుండా మీలో ఒకరు ఉన్నారు, వాడు మీ నిద్రను కూడా చూస్తున్నారు. వారెవరు? వాళ్ళు పట్టుకోరు, వాడేరు అయితే మీ నిద్రలో వాడు తెలియకుండా ఉన్నావు, తెలిసింది వాళ్ళు పట్టుకో, మీరు జ్ఞానం అవుతాం. నిద్రలో తెలియకుండా నువ్వు చదువుకుండా ఉన్నావు, అది నీకు తెలియదు, తెలిసింది నీ స్థితిని పట్టుకో, అంటే నువ్వు ఆ స్థితిని వేసి జాగ్రత్త అవసరం తెచ్చుకో, నువ్వు జ్ఞానం అవుతావు. మనసు చల్లబడాలండి, జ్ఞాన యోగానికి, జ్ఞాన విచారణకి చాలా ముఖ్యం ఏంటంటే మనసు చల్లబడాలి. మనసు చల్లబడకుండా మనకి ఈ ఆధ్యాత్మిక తృష్ణ కలవదు, ఈ కాంక్ష కలవనే కలవదు. అసలు నీకు కొండ గుర్తుంటే ఆ సత్యాన్ని దర్శించాలి, ఆత్మ స్వరూపాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష నీకు రావటం వివేకముంటుంది గుర్తు. ఆ కాంక్ష మనకు రాకపోతే వివేకం లేదని చెప్పండి. దైవాన్ని దర్శించాలి, ఆత్మను దర్శించాలి అనే కాంక్ష ఒక వరలొచ్చినట్టు కిందిపుట్టింది హృదయం నుంచి రావడం, అది వివేకానికి గుర్తు కానీ లేకపోతే వివేకం కాదు కాదు. కానీ భయం అంతా నేను చేతి చేస్తారండి, మొహమాటం పనులని ఇష్టమైన పనులు ఎంత చేస్తారు అసలు? మీరే మీరు కలగాలి అసలు. మీరు ఏదో కృష్ణనామో రామనామో శివనామో చేస్తున్నారనుకోండి, మీరు చేస్తున్న నామం మీద మీకు ఎంతవరకు తీసుకుంది? మీ దేహాన్ని మర్చిపోయి, మీ మనస్సును మర్చిపోయి, మీ ఇంద్రియాలను మర్చిపోయి, మీ ఇష్టదైవం మీరు ఎప్పుడైనా ప్రేమించారు? మీ గౌరవం ఎప్పుడైనా మూట కట్టి ఒక పక్కన పెట్టి మీ దైవాన్ని మీరు ఎప్పుడైనా ప్రేమించారు? మీ దైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ఆ ప్రేమించే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారు? మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తత్వ చిత్తు ఆనందం. దీనిలో ఇంగ్లీష్ ఏమంటారంటే ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బిస్, అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని అంటే ఇరుకుని అలా చెప్పారు, అది ఇంటర్నేషన్ అలా చెప్పారు. కానీ ఎన్ని మొక్కలు ఉన్నాయి మళ్ళీ? మూడు మొక్కలు ఉన్నాయి, తత్వ చిత్తు ఆనందం. ఇది మన ఉపనిషత్తుల్లో చెప్పారు, భగవాన్ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బిస్, కానీ ఈ మూడు ఉంటాయి. ఈ మూడు వేరు వేరుగా కనిపిస్తున్నాయి, అంటే మాటలు శాస్త్రంగా అలా చెప్పిన వాళ్ళని వేరు వేరుగా కనిపిస్తున్నాయి. ఏదైతే సత్తో అదే చిత్తు అదే ఆనందం. అంటే ఏదైతే ట్రూత్తో అదే నాలెడ్జ్, ఏదైతే ట్రూత్తో అదే బ్లిస్. ఉంటే దాన్ని సత్ అన్నారు, దాన్ని చిత్ అన్నారు, దాన్ని ఆనందం అన్నారు. అంటే మనం వేరనుకోకూడదు, ముందుగా ఉండనుకోకూడదు, ఒకటిగా.
మాటల్లో ఏముందండి, మాటల్లో ఏమీ లేదు.
ఈశ్వరుడైతే కరుణలో మన ప్రవర్తన నిదానంగా ఉంటే, మన ప్రవర్తన సరిగా ఉంటే మనం కరుణించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన మాటలకు అందడు, పుస్తకాలకు అందడు, రచనలకు అందడు, ఉపన్యాసాలకు అందడు, పరిశుద్ధమైన జీవితానికి అందుతాడు. మనకి ఏదైనా ఎవరైనా అడిగి తెలుసుకోవటానికి ముఖమాటం పడతాం, తెలియకే తెలిసినట్టు నటిస్తాం. రాముడు అంతటి వాడు, శ్రీరాముడు అంతటి వాడు, భగవంతుడు మనం అనుకునేటువంటి రాముడు అంతటి వాడు చక్రవర్తి కుమారుడు. రాజగోపాలాచార్య రామాయణానికి తెలియదు తెలియపెట్టండి, చక్రవర్తి కుమారుని కథను. రాజగోపాలాచార్య గారు చక్రవర్తి కుమారుని కథను. ఆయన మనం భగవంతుడు అనుకునే రాముడు కోతిని సహాయం అడిగాడు. ఎవరు సహాయం అడిగాడండి? కోతిని సహాయం అడిగాడు. మనం భగవంతుడు అనుకుంటున్నాం, ఆయనకి ఎవరి సహాయం కావాల్సి వచ్చింది? కోతిని సహాయం అడగడానికి ఆయన సిగ్గుపడలేదు, అమ్మకం వచ్చినాం. అంటే జ్ఞానం సంపాదించే వరకు సిగ్గుపడకూడదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
రూప దర్శన ప్రాప్తి ఎప్పుడు దృశ్యముగా ఉన్న జగత్తు కనబడకపోయినప్పుడు ఆ దృష్టి యొక్క అనగా స్వరూపం యొక్క దర్శనం.
స్వరూప దర్శనం ఎప్పుడు అవుతుంది అంటే నీకు ఆత్మ దర్శనం ఎప్పుడు అవుతుంది? నీ స్వరూపాన్ని ఎప్పుడు చూస్తావు? నువ్వు ఎప్పుడు మోక్ష స్థితిని పొందుతావు? లోక భావన, దేహ భావన ఉన్నంత కాలం వారికి స్వరూప దర్శనం కాదు. అదేంటి, నీలోని లోకం లయిస్తుంది. ఎవరికైతే సత్యం దర్శనం అయిందో వాళ్ళ లోకం లయిస్తుంది వాళ్ళు. అంటే అండి, భిన్నంలో లోకం అండదు. ఇప్పుడు మనందరికీ వేరు భావన ఉంది, లోకం వేరు, నేను వేరని వేరు భావన ఉంది. కానీ జ్ఞానికి ఆ భావన ఉండదు అంటున్నారు. ఇంకా అజ్ఞాని దేహానికి పరిమితమై ఉంటాడు, జ్ఞాని దేహానికి పరిమితమై ఉండడు. ఎవరికైతే దేహానికి పరిమితమై ఉన్నారో వారికి లోకం వేరుగా కనిపిస్తుంది, చెప్పలేక ఛాన్స్ ఉంటుంది వాడు. దేహ భావన ఉన్నప్పుడు, దేహానికి పరిమితం అయినప్పుడు వాడికి లోకం వేరుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే తన దేహం తన కాలం తెలుసుకున్నాడో, దేహం యొక్క లింకేషన్ ఎప్పుడైతే దాచాడో, అప్పుడు వాళ్ళు లోకం లభిస్తుంది. ఇంకా ఆత్మకి భిన్నంగా ఈ లోకం లేదు, తనలో లోకం లభిస్తుంది, ఆత్మలో లభిస్తుంది. అంటే తనకు దేహ భావన పోతుంది, అప్పుడు జ్ఞానం కలిగి లోకం లభించకుండా, లోకం తనలో లభించకుండా లోకం పట్ల భిన్న భావన కనుక ఉంటే, ఈశ్వరు పట్ల భిన్న భావన కనుక ఉంటే వారికి స్వరూపం తెలియదు, అంటే తత్వం తెలియదు, వారి జ్ఞానం కాలేదు. నేను వేరు, లోకం వేరు, దేవుడు వేరు, ఈ మూడు భావనలు ఉన్నంత కాలం వాడికి అహంకారం ఉన్నట్టే. అహంకారం దాటితే మూడు దాటాడు. అహంకారం ఉన్నంత కాలం నేను వేరనిపిస్తుంది, లోకం వేరనిపిస్తుంది, ఈశ్వరుడు వేరనిపిస్తుంది. ఎంతకాలం అహంకారం ఉన్నంత కాలం? అహంకారం అన్నా, జీవుడన్నా, మనస్సన్నా, కిజ్జరి గ్రంథన్నా, ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో ఏమి తేడా లేదు. తను దేహానికి పరిమితమైనప్పుడు దేహం మాత్రమే నేను అనుకోవడం అహంకారం, ఆ కాలంతో అహంకారం. అందుచేత ఈ దేహానికి పరిమితమైన ప్రకారం తనకి లోకం వేరనిపిస్తుంది, ఈశ్వరుడు వేరనిపిస్తుంది. అహంకారం అని చెప్పు ఈ మూడు తప్పులు. ఏం తప్పు? దేహ భావన తప్పులు, ఈశ్వర భావన తప్పులు, లోక భావన తప్పులు. గాలి నిద్రలో అహంకారం లేదు, గాలి నిద్రలో నీ దేహ స్పర్శ లేదు, గాలి నిద్రలో నీకు ఈశ్వర స్మరణ లేదు, గాలి నిద్రలో నీకు లోపం యొక్క స్మరణ లేదు. ఇదంతా ఎప్పుడు నేను నీ తలంపు వచ్చిన తర్వాత, అధికారులు వచ్చిన తర్వాత, నీ జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ముందు వస్తున్నాయి. కానీ గాలి నిద్రలు నీకు ఏం, నీ దేవుడు బలపడదు, గాలి నిద్రలు లేదు. అంటే నీకు నిర్వహణ తెలుస్తుంది, లోకం నీలే లయం అయినప్పుడు అప్పుడు నిజం తెలుస్తుంది. కానీ లోకం లయం అవ్వకముందు నీకు నిజం తెలియదు. జ్ఞానం 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 అంటే ఏం లేదు, నిజస్థితిలో ఉండగలగటమే జ్ఞానం. నిజస్థితిలో ఉండగలగాలి, అదే జ్ఞానం. అప్పుడు తెలుస్తుంది ఆ శాంతి ఎలా ఉంటుంది. కానీ మన మనస్సు రోజు అనేక అవసరాలు ఇస్తుంది, మనసు నలుగురు మనం ఏం సాధన చేస్తాం? మన మనసు గంట గంటకే మార్చడం ఉంటుంది. ఈ మనసు నలుగురు మనం ఏం సాధన చేస్తాం? ఈ మనసు నిలబడటం కోసం, ఏకాగ్రం అవటం కోసం, సత్పురుషులు కావాల్సిన చేయమని పెద్దవాళ్ళు నాకు సత్పురుషులు సహవాసం చేసి మీ మనసు లొంగుబాట్లు
దృక్కును దృశ్యమును రజ్జు సర్పముల వలె ఉన్నవి. కల్పిత సర్పజ్ఞానము పోయినా గానీ అధిష్టాన రజ్జు,
అంటే రజ్జు సర్పము ఉంది. ఉదాహరణండి, ఒక కారు ఉంది, అక్కడ మనం కారు చూసి పాము అనుకున్నాం. ఆ కారు పాముగా కనిపిస్తున్నంత కాలం మీరు భగవాన్ చెప్పిందంటే కారు పాముగా కనిపిస్తున్నంత కాలం కారు కనపడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక కారు ఉంది. ఆ కారు ఎంతకాలం అయితే దూరం లేదు, చీకటి కారణం కానీ ఇంకోటి కారణం కానీ కారు పాముగా కనిపిస్తున్నది మనకి. ఆ కారు పాముగా కనిపిస్తున్నంత కాలం మనకి కారు కనపడదు. కారు పాముగా కనిపిస్తున్నంత కాలం ఆ కారు కనపడదు మనకి. ఎప్పుడైతే కారు కారుగా కనపడిందో అది పాము కనిపిస్తుందో అప్పుడు పాము కనపడదు. అదే మీరు ఆత్మ ఆత్మగా చూడగలిగినప్పుడు ఏమి లేదు, ఎన్ని లోపం ఏమిటి, మీరు పాము దృష్టి నుంచి చేద్దాం. ఆ కారు కనపడదు, కారు కనిపిస్తుంది తర్వాత పాము లేదు.
అదేది నీకు ఆత్మదృష్టి కలిగాక, ఆత్మజ్ఞానం కలిగాక, ఆ మేధస్థితిని నువ్వు పొందాక, అక్షవారు పొందని అందుకున్నాక అప్పుడు లోపం లేదు, దేవుడు లేదు. అక్షవారు పొందని అందుకున్నాక అప్పుడు లోపం లేదు, దేవుడు లేదు, నువ్వు లేవు, నేను లేవు. అప్పుడు దేవ లక్షణాలు అంటే లేదు, అప్పుడు మరణం లేదు, పుట్టుక లేదు, ఏమి లేదు, సాగు లేదు, అది జన్మ లేదు, ఏమి లేదు. ఇదంతా మానసిక సృష్టి, ఇదంతా దేవుడు కల్పితం కాదు, ఇదంతా మనసు యొక్క కల్పితం. ఇదంతా దేవ సర్వమహే కదా, ఇక భగవాన్ చెప్పి ప్రస్తుతే మీకు ఉన్నది ఒకటే, అదే ఆత్మ, అదే సత్యం, అదే వైకుంఠం, అదే స్వర్గరాజ్యం, అదే కైలాసం. ఉన్నది ఒకటే, అది ఎవరు ఎన్ని రకాలు ఎన్ని పేర్లు పిలవనండి, ఎన్ని రకాలుగా పిలిచినా ఉన్నది ఒకటే. అది మీ హృదయంలో ప్రకాశిస్తుంది, ప్రత్యక్షంగా ప్రకాశిస్తుంది, నిరంతరం ప్రకాశిస్తుంది. ఆల్రెడీ ఒకప్పుడు మీరు ఇంకొకప్పుడు లేకపోవడం తెలియదు. మీ జాగ్రత్త అవస్థలో, మీ స్వప్న అవస్థలో, మీ శిక్షిత అవస్థలో, మూడు అవస్థల్లో సమానంగా ఉంది. అది నార్మల్గా ఉంది, అది గొప్పగానే లేదు, అది తక్కువగానే లేదు, అది న్యాచురల్ గా ఉంది. ఎప్పుడైతే ఆ స్థితి మీకు అందుకున్నావో, ఎప్పుడైతే మీకు అనుభవంలోకి వచ్చిందో, మీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా పెంచుకుంటే, ఇక హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మలు ఉన్నదా ఉంది ఉన్నట్టుగా మీ గుర్తించగలిగితే, ఆ వస్తువు మీ బుద్ధి అందుకోగలిగితే, అప్పుడు ఏం తెలుస్తుంది, లేనిది లేనిట్టుగా తెలుస్తుంది. ఆ వస్తువు మీకు తెలిసే వరకు లేనిది ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఉన్నది లేనిట్లుగా అనిపిస్తుంది. అక్కడ కాలున్నప్పటికీ కాలు లేదు పాముంది అనుకుంటున్నాం, కానీ కాలు తెలిసినది తెలుస్తుంది పాము లేదు కాలుందని. అదే విధంగా మీరు ఆత్మను తెలుసుకునే వరకు లేనిది ఉన్న దాని వరకు కనిపిస్తుంది, ఉన్నది లేని దాని వరకు కనిపిస్తుంది. అంటే అది ఏం లేదు, జ్ఞానం అంటే ఏం లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవటం జ్ఞానం. నేను దాన్ని నేను కల్పించక్కర్లేదు, నేను దాన్ని నేను సృష్టించక్కర్లేదు. నేను కొత్తగా కనిపెట్టింది కాదు, నీ ఎఫర్ట్ చేసి తెచ్చుకునేది కాదు, నేను ప్రయత్నం చేసి సాధించింది కాదు, ఉన్నదలాగా ప్రకాశిస్తుంది. దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, అది నీ హృదయానికి అందితే, నీ బుద్ధికి అందితే, నువ్వు దాన్ని పట్టుకోగలిగితే, ఈశ్వరకరణ వారిని వాళ్ళని పట్టుకోగలిగితే, అప్పుడు ఏంది లేనిటి కనిపిస్తుంది, అంతవరకు ఏంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ వస్తువు మన హృదయంలో ఉంది, దాన్ని తెలుసుకునే వరకు మనం మరణించామనుకుంటాం, జన్మించామనుకుంటాం, ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎన్నో అది తెలుసుకునే వరకు మీ మనస్సు కల్పించటం మానదు అంటున్నాడు అన్నప్పుడు. మనస్సు కల్పించడం మానదు, అది దాన్ని సత్యాన్ని తెలుసుకునే వరకు, దాని స్థితికి దాన్ని తెలుసుకునే వరకు ఇది కల్పించడం మానలేదు. ఏది మనస్సు కల్పించడం మానదు. మిమ్మల్ని చూడండి, మన చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే మన మనసు ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు కల్పిస్తాను, ఎన్న కల్పన. ఇలా సాక్షాత్కారంగా మీకు ఎవరికైనా సుఖం ఉండొచ్చు, ఇది ఎప్పుడు ఉంటుందో అనుకోండి. మీ పిల్లలు మీ మనవలు మిమ్మల్ని అందరూ సుఖపెట్టడం వచ్చు, కొంతమంది ఏదో పాపం అదృష్టి జీవులు ఉంటారు, కొంతమంది దురదృష్టి జీవులు ఉంటాయి. అది మనం చేసుకునే పూజలు ఉంటే కదా, అదృష్టం కొనుక్కోవడానికి లేదా అదృష్టం సంపాదించుకోవడం, అది వీటిని ఎందుకని మనకి నీళ్ళు ఎందుకు, పూజ ఎందుకు, దేవుడు పటాల ఎందుకు, సత్యనారాయణ ఇవన్నీ ఎందుకు అదృష్టం సంపాదించుకుందాం. కానీ అంతేగా అదృష్టం సంపాదించుకుంటే మళ్ళీ జన్మలు శుభ్రంగా మంచి మంచి జన్మ వస్తుంది, మంచి పలహారాలు తినొచ్చు. ఏమంటే ఏ ఇన్కమ్ చేస్తారు, ఇంటి గారి ఇంటికల్ పూజ ఇంకా బాగుంటుంది అంటే మనం చేసేది. అసలు లక్ష్యం ఏంటిది, దేవుడికి ఏమి చేస్తున్నామా, దేవి సాధించడం కోసం మనం కృషి చేస్తున్నాం. మీరు సాధిస్తారా, సాధించండి, వదిలేదు. దేవి మనం సాధించడం కోసం, దేవిని పొందడం కోసం మనం కృషి చేస్తున్నాం. అది మన డెస్టినేషన్ ఏంటి, మన గోల్ ఏంటి, మనం ఏం ఏంటో అదృష్టం కొనుక్కోవడం. నేను అదృష్టం కొనుక్కున్నారు అని చెప్పుకుంటుంది అదృష్టం. తాత్కాలికం మీద అందరికీ సుఖంగా ఉండొచ్చేది నిజం కాదు, కొద్ది రోజుల్లో జారిపోవచ్చు. అంటే మీకు ఉండకూడదని నేను కోరటం లేదు, సామాన్యంగా వాళ్ళని కూడా చేస్తారు. ఈ లోపంలో ఎంత బరువు వస్తున్నప్పటికీ, ఎంత అదృష్టమైనప్పటికీ, వారి ఎంత గొప్ప పదవులు ఉన్నప్పటికీ, ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత ఐశ్వర్యమైనప్పటికీ, కాల ప్రవాహం కొట్టుకుపోకుండా నిలబడి వస్తుంది ఒకటి మీద అన్నారు. ఎంత విద్యావంతమైనా, ఎంత డబ్బైనా, ఎంత అదృష్టమైనా, కాల ప్రవాహంలో ప్రతిదీ కొట్టుకుపోవలసిందే. సామ్రాజ్యాలు అయిపోయి చక్రవర్తి వెళ్ళిపోయారు, ఈ కాల ప్రవాహం ముందు ఎవరు ఏదో ఎవరు ఏది ఏదలేదు. అంటే ఏది నిజం కాదు, మీరు పూజలు చేసి జపాలు చేసి ఎందుకు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అదృష్టం కోసం. అది అదృష్టం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని కొనుక్కోవడానికి చూస్తున్నాం. అంటే కావాల్సిన అదృష్టం కాదు, మీరు పూజలు చేసి జపాలు చేసి ఎందుకు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అదృష్టం కోసం, జ్ఞానం కోసం కాదు. అదృష్టం వస్తుంది రావడం లేదు, అది ఎంత చెప్పకండి. మీరు ఆ తాత్కాలికం కొన్ని సుఖాన్ని తీసుకురావచ్చు, కొన్ని కంఫర్ట్ తీసుకురావచ్చు, మరి నేను కాదు దుఃఖం వచ్చేస్తాను. అదృష్టం వెనకాల దురదృష్టం కనిపెట్టుకున్నాం. అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, సుఖం అలా కనిపిస్తుంది కదా, మీ సుఖం కాదు. మీరు నిజంగా ఎప్పుడైతే సుఖం పొందుతారంటే, ఈ నేనెవరను నేనెవరిన ప్రశ్న పెట్టుకుని, మీ మనస్సును నిర్గమించుకుని, ఈ నేనెవరిన ప్రశ్న ద్వారా మీ మనస్సును స్వాధీనం చేసుకుని, మీ మనస్సును ఆత్మాకారం పొందింపజేస్తే, అప్పుడు మీకు జ్ఞానం కలిగితే, అప్పుడు సుఖం ఉంటే అంటే మీకు తెలుస్తుంది, శాంతి అంటే అంటే మీకు తెలుస్తుంది. కానీ తాత్కాలికమైనటువంటి మీకున్న సంపదను బట్టి, మీకున్న చదువులను బట్టి, మీకున్న అదృష్టాన్ని బట్టి వచ్చి తాత్కాలికమైనటువంటి సుఖం సుఖం కాదు, అది శాంతి శాంతి కాదు. ఒక తాత్కాలికంగా నేను స్వప్నంలో ఉన్నాను మీకు కనిపించిన జారిపోతుంది, అది స్వప్నం లాంటిది, అది నిజం కాదు, అది నిలబడదు, దాన్ని పట్టుకుని వేలాడకండి, అది నిజం నమ్మకండి అని చెప్పారు. ఇక సమాజం ఎక్కడ వచ్చిందంటే, తాను పాము అనుకున్న పర్వాలేదు, కానీ నువ్వు ఏం చేస్తున్నా క్రమం కావాలనుకుంటున్నావు. నువ్వు కమన ఎక్కడొచ్చిందంటే కాని పావనుకున్నా పర్వాలేదు, కాని పావనుకుని మనం ముట్టుకున్నా కానీ పర్వాలేదు, కానీ పావన కావాలనుకుంటున్నాం. కానీ పావన కావాలనుకుని పావన ముట్టుకుంటే ఏమవుతున్నాను దాన్ని మనం అలా ఏమనుకుంటున్నాం, లోకాన్ని ఆత్మ అనుకుంటున్నాం. అక్కడ పట్టుకుంటాం మన పీక్, మన పీక్ అక్కడ పట్టుకున్నాం, మన బంధం అక్కడ వచ్చిందా. పావును చూసి కావాలనుకుంటే ఎంత ప్రమాదం, ఈ లోకాన్ని చూసి ఆత్మ అనుకోవటం వల్ల మనం చిక్కులో పడ్డాం, మనకి దుఃఖం అక్కడ వస్తుంది, ఇందులో ఇందు వల్ల ఈశ్వరానుగ్రహం లేక. దాన్ని మీకు అందరికీ శాంతి కావాలి, ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తాను చెప్పండి. ఏ ప్రాణం కలిగితే మీకేమొస్తుంది, ఏ దేవుని స్థాయి ఏమొస్తుంది మీకు శాంతి లేదు, ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తుంది మీరు ఎవరైనా చెప్పండి, ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తాం. భగవంతుడు చెబుతున్నాడు కదా, అబద్ధం చెప్పడు కదా భగవంతుడు, జ్ఞాని చెబుతున్నాడు మీరు ఆత్మస్వరూపుడు, మీరు ఆత్మస్వరూపుడు అయితే మీకు అశాంతి ఎందుకు వస్తాను. దాన్ని కాలంలో బాగా చేస్తున్నారు మీరు, మీ మనస్సు మీరు చేసే కాలంలో మీరు చెప్పాలి, మీరు ఏం కాలండి, మీరు భగవాన్ అనవరసిన అందరూ తగ్గేస్తారాలే, భగవాన్ అనవరసిన అందరూ తగ్గేస్తారాలే, అందరూ పెద్ద పెద్ద ఇంతగాలే, ఎవరు తగ్గిన కలుగుతుంది, అందరూ పెద్ద పెద్ద సాధకులండి. ఎవడు ఇంత పెద్ద పెద్ద సాధనలు చేసి యోగాభ్యాసాలు కూర్చోటాలు నించోటాలు దండాలు ప్రాణాయామాలు గాలి లోపలికి రాష్ట్రం బయటించి పెట్టమాట. ప్రాణాయామం మంచిది మనం చేస్తున్నాం చూసారు, ప్రాణాయామాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, దేవుని పదాలు పొందికి నమస్కారాలు చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం కష్టపడుతున్నాం, ఎన్ని నేను కాదంటే లేదు, ఉపవాసాలు చేస్తున్నాం, ఉపవాసం ఏమి డేటా వ్యక్తులు ఉపవాసాలు చేస్తున్నాం, ఎన్నో కష్టపడుతున్నాం, ఉపవాసాలు అంటే ఏం లేదు, మన పక్కన చదవకూడదు, ఎన్ని చేస్తున్నాం కాదంటే లేదు. కానీ మీ సాధన చేసి మీ శాస్త్రాలు చదివి ఇంత కష్టపడి మీరు చేస్తుంటే మీ జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మీ దేవాలయాలు కడుతున్నారు, మీ యాత్రలు చేశారు, మీ సాధన చేస్తున్నారు, ఇన్ని కష్టపడుతున్నారు కదా, ఎవరైనా ఒక అంగుణం వలన వైపు దిగారు, ఒక్క అంగుణం వలన వైపుకి ఎవరైనా దిగారు, మీ గుండెలు చేయొచ్చు చెప్పండి, ఏం కావాలో సైన్ చేస్తున్నాను. తన హృదయంలో ప్రకాశిస్తుంటే ఆ హృదయం ఎప్పుడూ మీ మనస్సులో ఒక అంగుణం దించారు, హృదయంలో ఇప్పుడు కనీసం ముఖం తెలిగిందా, మనసు యొక్క ముఖం తెలిగిందా, నిజంగా ఉన్న మనుషులను ఆశ్రయించుకుంటారు కొంతమంది, తోటి మనుషులను ఆశ్రయించుకుంటారు, నేను భక్తుందని చెప్పుకుంటాడు, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటాడు, తర్వాత ఎంత అబద్ధం చూడండి, మనిషి ఆత్మ వెలిచాను అలా నడవటమే చేత కానీ వాళ్ళు పరిగెలు ఎలా పరిగెడతారంటే, కనిపిస్తున్న మనుషులనేదే ప్రేమ లేని వాళ్ళు కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తారు, అది అబద్ధం, ఒక నిజంగా ఎవరైనా చెబుతారు అబద్ధం. నీ మనస్సుని అంతర్ముఖం ఎవరు చేయగలుగుతున్నాడు వాడే నిన్ను భగవంతుడు ఒకరు చెప్పారు, స్వామి స్వామి మీ రాతి విగ్రహం మద్రాసులో తయారవుతుంది అన్నప్పుడు భగవాన్ అన్న రావణ నిజమే, రాతి మనుషులు అందరూ కూడా రాతి విగ్రహాలు ఉండవు, రాతి మనుషులకి రాతి మనస్సులకి రాతి విగ్రహాలు ఉండవు. దేవుడికి నైవేద్యం పట్టుకెళ్తాం మనం, తిండం ఎదుగుదల తింటే పట్టుకెళ్ళాం, దేవుడికి నైవేద్యాలు పట్టుకెళ్తాం ఎందుకు పట్టుకెళ్తున్నాం, ఆయన తినడం కాబట్టి, నిజంగా తింటే మనం పట్టుకెళ్ళం, ఆయన చూపించి మనం ఇంటికి తెచ్చేసుకోవడం కదా, నిజంగా తింటున్నాడు అనుకుని మనం పట్టుకెళ్ళే పట్టుకెళ్ళడం.
నిత్యమవుతున్న జగత్తు ఎప్పుడు అనుగుణం, సర్వదశ జ్ఞానములకు సర్వ వ్యాపారములకు కారణమవుతున్న మనస్సు అణిగినప్పుడు జగము అంతర్ధానమవును.
మనస్సు నుంచేపు లోకం ఉంటానంటుంది, మనస్సు నుంచేపు జన్మలు ఉంటాయి, మనస్సు నుంచేపు దేహాలు వస్తాయి, దేహాలు మారుతూ ఉంటాయి, దేహాలు వస్తుంటాయి, కానీ లోకం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏమి మనస్సు నుంచేపు ఎంత కంటిన్యూ అవుతాం. మోక్షం కావాలి, మోక్షం కావాలి, మరి ఎవరికైనా మోక్షం, దేహానికి మోక్షం, మోక్షం అంటే ఏంటి విడుదల, దేనిలో విడుదల, బంధం నుంచి విడుదల, ఏది బంధం, కానీ దేహం మాత్రమే అనుకోవటం, దేహానికే పరిమితమైన కాళ్ళని విడుదల పొందడం మోక్షం. ఒక సాంప్రదాయం ఉంది మన హిందూ మతంలో, ఆ సాంప్రదాయం పేరు చెప్పండి, నేను పేరు చెబితే వాళ్ళ ఫీలింగ్ ఎక్కవచ్చు. ఆ సాంప్రదాయం వాళ్ళు ఏమంటారంటే, మీరు మోక్షం కావాలంటే వైకుంఠం కావాల్సిన ముందు కావాలి, మీరు చచ్చిపోయిన తర్వాత కానీ మీకు మోక్షం రావాలి, అదే కనుక నిజమైతే ఆ పద్ధతి విషయం రాసినటువంటి ఉపనిషత్తులను అబద్ధాలు, వాళ్ళు చచ్చిపోయేలాసే బతుకుండా రాశారు, అలా మోక్షంలో ఉండి రాశారా, మోక్షంలో లేకుండా రాశారు, మోక్షంలో లేకుండా రాస్తే నిజం అలా రాయగలరు, వాళ్ళు మోక్షంలో ఉండి ఆత్మస్థితిలో ఉండి రాయగలగారు కాబట్టి అది ఉపనిషత్తు అయింది, అది ఇప్పుడే పొందొచ్చు, ఇక్కడే పొందొచ్చు, అది ఆల్రెడీ రెడీ, అది ఆల్రెడీ ప్రజెంట్ అండి, అది ఇప్పుడు ఉండదు, ఉంది ఆ వస్తువు నీకోసం కనిపెట్టుకోండి, అది రామకృష్ణ పరమని చెబుతారు, నువ్వు ఒక్క అడుగు ఎవరికి ఇస్తే అది నీకోసం పదేడు దగ్గరకే. మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మనలో ఉన్న ఆత్మ కంటే మనల్ని ప్రేమించేవాడు ఎవడు, మీ మనస్సు అంతర్ముఖమైన రోజులు అప్పుడు తెలుస్తుంది, నేను ఎప్పుడో పొందుతాను, నా వస్తువు ఇప్పుడే పొందాను, ఎలా చేస్తారు, ఈ అహంకారానికి రూపం కావాలి, చిన్నప్పుడు తల్లిని పట్టుకుంటుంది మీ రూపం, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత మనవులు, తర్వాత పొలాలు, తర్వాత బ్యాంకులు డబ్బు, ఏదో ఒకటి రూపాన్ని పట్టుకుంటాము, చెడు మరణించినప్పుడు కూడా అది రూపాన్ని పట్టుకుని మరణం, దాని రూపం కావాలి, అహంకారానికి నేత రూపం, రూపం నామం, రూపం నామం. ఇప్పుడు కారణం దేనికి చేస్తాం?
మనస్సు దగ్గర చేస్తాం.
కారణం దేనికి? శరీరం కార్యక్రమం మనస్సుకి. బదవాలి అంటారంటే సాధన చేయడానికి మనస్సు ఉందా? మనకుంటే సాధన చేస్తావు, సాధన చేయడానికి అసలు మనస్సు ఉందా? నీకు ఫోన్ ఉంది, మనస్సు ఉంది, మనస్సు అది కాలం చేస్తూ మనస్సు జరుగుతున్నా నీకు. ఎనభై వ్యాపారం ఇంట్లో ఒక దొంగతనం చేశాను, సరే నీ నిజమాన్ని ఎందుకు చేస్తుంది? ఆ దొంగలను తయారు, మా ఇంట్లో వస్తువు పోయింది, ఎవరో దొంగలు ఎవరో తిరిగలేదు, నువ్వు కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టాలన్నట్టు. ఏమన్నా దొంగతనం చేసి మామ ఆడే దొంగతనం చేశారు, నీకు తెలియదండి పాపం. వాళ్ళని పడకండి, ఎన్ని తొందర పడకండి, నేను తెలుసుకుంటాను కదా, నేను తెలుసుకుని నీ దాన్ని పట్టుకుని నేను చెప్తానన్నాడు. ఆడే దొంగ, ఆయన నిజంగా దొంగలను పట్టుకుంటాను వాడు. ఏమన్నా దొంగవాడిని పట్టుకునే పట్టుకోడు, అది దొరకాలి దొరకడు. ఈ మనసు చేసి సాధన ఉండే అని తెలియదు అన్నారు. ఈ మనసే దొంగ, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను అని చూస్తున్నాను. మీరు చేసి ఆత్మను తెలుసుకోవడానికి చరిత్రను చేస్తానులే, చేయడం ఏది కాదండి. ఆత్మను తెలుసుకుంటే నేను ఏమైపోతాను? అంటే మనం సాధన చేస్తున్నాం, దేని ద్వారా చేస్తున్నాం? మనసు ద్వారానే చేస్తున్నాం. దొంగదే అది చేసిన సాధనలు ఎంతవరకు మనసుకు అన్నీ కావాలి, అన్ని గొడవలు, దేశంలో గొడవలు, ఊళ్ళో గొడవలు, అన్ని గొడవలు కావాలి. ఏది అక్కర్లేదు, ఆత్మ అక్కర్లేదు. ఎందుచేత? అది నిజం. ఆ నిజం తెలుసుకుంటే దీనికి అస్తిత్వం. సరే మహాశయ కదా, ఒక్కడే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఉన్నది ఒకటి, ఉన్నది ఒకటి, మిగతా ఎన్ని లేవు సొమ్మలు, సొమ్మలకు ఇదే ఉండే. మనకు రాముడు జ్ఞాపకం వస్తే అయోధ్య జ్ఞాపకం వస్తుంది, కృష్ణుడి జ్ఞాపకం వస్తే మధుర జ్ఞాపకం వస్తుంది, అక్కడ కూడా మనసు బహిర్ముఖం ఉంటుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి, ఏ కారణం వల్ల మీకు విషయానికి వస్తుంది? మీరు పైకి చెప్పండి, ఏ కారణం వల్ల మీకు విషయానికి వస్తుంది? ఇంకొక ప్రశ్న, మీరు దేవుడు ఏంటి? మీరు దేవుడికి పని ఏమో, నాకు దేవుడికి కావాలని మీరు ఎవరైనా అంటున్నారు అనుకోండి, మీకేంటి దేవుడికి పని ఏమిటి? మీరు అనేక ఆలోచన చేస్తుంటారా? మీరు తలంపులు వస్తూ ఉంటాయి, ఆ తలంపులు మూటే మనస్సు, ఆ తలంపులు తీసేస్తే మనస్సు ఉండదు, పదార్థం లేదు. మీకు ఎవరైనా చూస్తే కోపం వస్తుంది? కొంతమంది చూస్తే మీకు కోపం వస్తుంది అనుకోండి, ఎందుకు వస్తాను కోపం? మీ కోపం కాదు, మరి పైకి కోపం రాగా కోపం బలే కనిపిస్తుంది, లోపల ద్వేషం లాగా ఇస్తుంది. పైకి కనిపించేటువంటి లోపల ఉంది, మన భక్తి కూడా అంతే. మనం బయటికి పూజించేటువంటి లోపల ఉంది భగవన్నవారు. దేవుడు వచ్చి నిండుతానంటే ఎవరు ఇష్టపడతారు? మిగితే దేవుడిని మింగా ఉన్నాం. దేవుడు వస్తారనుకోని వచ్చితే మిగుతాను రా అని చెడం కొన్ని వచ్చి వాణ్ణి మింగిన వాటిని మీరే వాణ్ణి మింగడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత భక్తి దేవుడి మీద మనకు ప్రీతుంటే మన నిన్ననే వస్తుండే కదండి దేవుడు, మనం నిన్ననే వచ్చి వాళ్ళు నిండుతామని చూస్తాం. అదే మనకు ఏదో కొంచెం కొంచెం స్వార్థం, కొంచెం కొంచెం పేరు, కొంచెం కొంచెం ఏదైతే మనకు లోకానికి సంబంధించి కనపడాలి, లేదు పని చేయండి. ఒకరి జ్ఞాపకం ఉంచుకోండి, మనం స్వార్థం కోసం ఏ పని చేసినా ఇది ఒక్కరికి జ్ఞాపకం ఉంచుకోండి. మీరు తర్వాత సాధన చేయదు కదా, మనం స్వార్థం కోసం ఏ పని చేసినా మళ్ళీ రాబోయే జన్మల్లో దీనికి విరివర్తం కోసం దీనికి రెట్టింపు ప్రయత్నం చేయాలి. ఏదైతే మనం కల్పించుకుంటున్నామో, ఏదైతే మనం ముడేసుకుంటున్నామో మళ్ళీ దాన్ని విడదీయటానికి కొన్ని లక్షలాది జన్మలు పడదు. ఇప్పుడు మనం వేసుకుని ముందే మళ్ళీ మనం ఇచ్చుకోవాలి. మనం వంచేది మనం చేసిన జపం పరమార్థం కోసం, స్వార్థం కోసం, పరమార్థం అందుకోవడం కోసం, లేకపోతే స్వార్థాన్ని సంతృప్తి పరచడం కోసం. మీ వచ్చే ప్రతి తలం ఇప్పుడు రాత్రి రంపాన్ని పెట్టాలి. ఏమిటి ఆ తలంపు? ఎందుకు వచ్చింది? లోపల వాసం ఉంటే తలంపు వచ్చిందా, లేకపోతే వాసం లేకుండా తలంపు వచ్చింది? నాకు ఆ తలంపు ఎందుకు రావాలి? ఆ తలంపు ఎందుకు వచ్చింది? ఆ తలంపుకు మూలం ఏమిటి? అని ఆ తలంపు యొక్క మూలాన్ని అన్వేషించాలి. పూర్వ జన్మలకు సంబంధించిన సంస్కారం మనలో లేకపోతే, దానికి సంబంధించినటువంటి వాసన కనుక మనలో లేకపోతే తలంపు రానే రాదు. అంటే తలంపే మనస్సు, తలంపే జగత్. ఈ తలంపు వచ్చిన తర్వాత ఏదైనా కనిపిస్తుంది, తలంపే బండి కూడా తలంపే. కానీ నదిని మీరు చాలా బండి పెట్టుకున్నారు కదా, మీ బెండ నా చేతిలో కొంచెం ఎందుకంటే అంటే మీ బెండ ఉన్నమాట దుఃఖం ఉన్నమాట. నిజం ఎలా వస్తుందో దుఃఖం మీకు? తలంపే మా మనస్సు ఆడమంటే ఆడటం లేదు, మనస్సు అస్తమానం చెల్లిస్తాంది, మనస్సు నిలబెట్టుకోలేకపోతున్నాం, మనస్సు పరిగెడతాంది, మనస్సు కదిలిపోతాంది అని ఎవరంటే భగవాన్ అనివర్తుంది. మీ మనసును ఆడమంటున్నారు, ఆడటం లేదు, కదిలిపోతుంది. నా మనసును కదలమంటున్నారా? అది కదలమంటే కదలటలేదు. కానీ ఈ పెద్ద పెద్ద కవులు చెప్పేవాళ్ళందరికీ, మేము న్యాయవాదులు అని చెప్పుకునే వాళ్ళందరికీ, దేవుడు లేడు ఎవడో లేడని చెప్పేవాళ్ళందరికీ ఒక విషయం మీరు గుర్తు పెట్టుకుని, వాడి తలంపు వాడి స్వాధీనంలో ఉండాలి, తన వచ్చే తలంపు తన చేతిలో ఉండాలి. ఇది ఆలోచన, నా తలంపు నా చేతిలో ఉండాలి, ఇదేమేమి సాధించు? అసలు నాకు వచ్చే తలంపు నా చేతిలో ఉండాలి. కొన్ని తలంపులు నాకు రాకూడదు, తలంపులు వచ్చినప్పుడు నాకు భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎలాగో ఊహించుకోవడం అన్ని వచ్చుకుంటుంటారు. మరి నా చేతిలో ఉంటే నేను విడిచిపెట్టేందుకు అవడం లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీరు ఆలోచించారు, మనకి స్వాతంత్రం ఉందా? మీరు స్వతంత్రం అంటున్నాం కదా మనం, మీరు ఏది మనకి స్వాతంత్రం, ఏ విషయంలో మనకి స్వాతంత్రం? మన స్వయంపై మనం అభివృద్ధి చేసుకునే శక్తిలో కూడా మనం లేదు. మంచి దేనికి స్వాతంత్రం మనం ఇండియ స్వతంత్రంలో ఉన్నాం. ఒక మినిస్టర్ ఒక మాట తీసుకోండి, స్వతంత్రులు కాని వాడు మోక్షాన్ని పొందలేదు. స్వతంత్రులు కాని వాడు మోక్షాన్ని పొందలేదు. మనకు ఎవరికైనా స్వాతంత్రం ఏంటంటే కొంతమంది చూస్తే ప్రీతి అండి, కొంతమందిని చూస్తే అప్రీతి అని అంతే కదండి. కొంతమందిని చూస్తే రాగం, కొంతమందిని చూస్తే ద్వేషం. ఇదేం స్వాతంత్రం లేదు. చెప్పండి మనం ఎవరైనా ఉండడం స్వతంత్రంగా ఉన్నామా? స్వతంత్రం లేని వాడికి మోక్షం ఏమిటి, స్వతంత్రం లేని వాడికి సుఖం ఏమిటి అన్నాడు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే పూజలు చేయించి చేస్తుంది. అప్పుడు కాశీ వెళ్ళి రామకృష్ణ వెళ్ళి అరుణాచలి వెళ్ళి చూసేమంటే వెళ్ళి డబ్బులు ఉంటాయి, డబ్బులు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఎవడో అంటే పెడితే దాన్ని నా దూరం పెడితే ఉంటాడు. అన్ని మంచిగానే చేస్తా ఉంటుందండి. కాదు ఎవడము అని మనస్సును అడిగితే నా వేలుకు రాకు అంటే దాని అస్తిత్వానికి భంగం లేని పనులన్నీ చేస్తున్నాను. దాని అస్తిత్వాన్ని ప్రశ్నించామా, నువ్వు ఎవడో అని అడిగామా, అవి ఎదురు చూస్తున్నాను. దాని దేవుడికి వెళ్ళకుండా రామరామా అంటున్నా. గురి కట్టించు, ఆయన గురి కట్టించడానికి కరెక్ట్, చక్కలో కట్టించు, చక్కలో అన్ని పనులు చేస్తాను. కానీ గురికే నా దేవుడికి మటుకు నువ్వు రా, నువ్వు ఎవడవారిని ప్రశ్నించు. ఒకటి లోకంలో మనకున్న శక్తులు అందరూ కలిసి పెట్టలేదు అని బాధ మన మనసు మనం పెడుతుంది. మన మనస్సు మనకు తీసుకొచ్చే దుఃఖం, మన మనస్సును మనం చెప్పే బాధ, మన మనసు ద్వారా మనకు వచ్చే ఎంత లోకంలో ఉన్న శక్తులు కూడా అంత బాధ మనకు తీసుకురావాలి. అందుకే కృష్ణుడు గీతలు ఏం చెప్పారంటే నీ మనస్సే నీకు తీయకుడు, నీ మనస్సే నేను లేదు అంటే నీ మనస్సును నచ్చిన చేసుకో. మనసుని స్వాధీనం చేసుకుంటే నీ స్నేహితులు లేదు ఉపకారం చేస్తుంది. మనస్సుని ఎదురు తిరిగి శక్తులు లేవు ఇంకా అపకారం చేస్తుంది. శక్తులు ఎవరు ఎక్కడ లేదు, నీ మనస్సు శక్తులు. మిత్రులు ఎవరు లేదు, నీ మనస్సు మిత్రులు. అంటే నీ మనస్సును స్వాధీనం చేసుకో. అంటే వైరాగ్యం లేకపోతే వీళ్ళు ఉండదు, అధ్యాసం లేకపోతే వీళ్ళు ఉండదు. వైరాగ్యం సంపాదించుకో, అధ్యాసాన్ని చేసుకో, ప్రాక్టీస్ చేయి, అలవాల్సింది. వైరాగ్యం మనకి లేదు, అధ్యాసం మనకి దేవుడు కావాలి, జ్ఞానం కావాలి, కానీ వైరాగ్యం లేదు, అధ్యాసం. ఒకడ మీరు దృష్ట్యా చేసుకుని వైరాగ్యం లేని వాడికి మనసు అంతర్ముఖం అవ్వదు. ఒక మనిషి తన మనస్సు అంతర్ముఖం అవసరం లేదంటే ఆ మనిషికి వైరాగ్యం లేదు. మనస్సు ఎలాగంటే నిర్గ్రహించటం, భగవాన్ అడిగితే మనసును ఎలాగంటే నిర్గ్రహించటం. మనస్సు ఉంటే నిర్గ్రహించాలి ఎక్కడ ఉంది, మనస్సు ఉంటే నిర్గ్రహించవచ్చు అది ఎక్కడ ఉంది. జీవుడు జీవుడు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? జీవుడు జీవుడు అంటే మనస్సు, జీవుడు అంటే ఏ పెద్దగా లేదు, మనస్సు మీరు జీవుడు అంటున్నారు. మన పని జీవలక్ష్మీరా దైవలక్ష్మీరా, మనకున్న జీవలక్ష్మణాలు దైవలక్ష్మణాలు జీవలక్ష్మణాలు. కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు నిజం కర్మలు చేస్తున్నాం అండి, ఇలా చెప్తూ అంటారు. కొంచెం కష్టం వచ్చినప్పుడు వేదాంత శాస్త్రంలో కూడా ఇది పెద్ద సిద్ధాంతం ఉంది, వ్యక్తిని అని ఇది అని ఇలా అనుకుంటున్నారు. మీరు మీ భారాన్ని ఈశ్వరుని వేస్తే విధి మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ భారాన్ని ఈశ్వరుని అని మీరు వెళ్ళగలిగితే మీరు నిజంగా కర్మ అనుభవిస్తున్నారు అంటే ఇది అది ఇది అంటారు. వ్యక్తిని విధి అనుభవిస్తున్నాం అని అంటారు. మీరు అనుగ్రహించే విధిని ఈశ్వరుడు లేదు, ఈశ్వరుడు మీరు వేసుకుని మోస్తాం అంటున్నారు. ఇది ఇవ్వడం చేస్తుంది తలసానని జనసామాన్ని వేసుకుని ప్రశ్న ఇది. ఆ విధి ఎంత అవుతామని మనం ఆ విధి మనం ఎలా చేసినా చెప్తారు. మీరు మిమ్మల్ని ఎంటాడో విధిని ఆ గరువుని మీరు ఈశ్వరుని వేస్తే ఆయన మోస్తారు. ఆయనకి ఆయన ముందులేని గరువు అంటే ఏంటి లేదు, ఈశ్వరుడు సృష్టినే మోస్తున్నాడు మీ గరువు మళ్ళీ. దాన్ని ఈశ్వరుడు సృష్టినే మోస్తున్నాడు, నువ్వు ఒక్కడ గరువు మళ్ళీ కదా. అదే భగవాన్ చెప్పారు కదా, ఒక ప్యాసింజర్ తన శక్తిని తను ఎక్కువ పెట్టి కూర్చున్నట్టు బయలు రైల్లో ఎలా మీరు ఎక్కువ పెట్టుకున్నామంటే ఒక రైలు రైల్లో తక్కిన రైలు బలైపోతున్నాడు. తన ఎక్కువ ఉన్నప్పుడు కూడా బరువు ఎవరు మోస్తున్నారు, రైలే మోస్తాను. తను ఎక్కువ ఉన్నప్పుడు కూడా బరువు ఎవరు మోస్తున్నారు, రైలే మోస్తాను. తను ఎక్కువ దీనికి కళ్ళ పెట్టినా రైలే మోస్తాను. గురించి భగవాన్ ఏం చెబుతున్నాడు, మీ దిగులు నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు అప్పుడు ఈశ్వరే మనకి ఇదిగే ఈశ్వర సంకల్పం ప్రకారం ఇది అంతా జరుగుతాను. మీ చేయవలసింది ఏమిటి, మీ విధిని మీ ప్రారంభాన్ని నువ్వు అనుభవించేదాన్ని మీ బరువుని ఈశ్వరునే పడదు నీవు ఆయుధం. మనం ఏమంటున్నాం, వారు మెట్టిన పెట్టి కూర్చున్నప్పుడు అది తెలివి తక్కువ అనుకుంటున్నాం అన్నాం. రైల్వే ఎవరైనా తను పెట్టిన తన మెట్టిన పెట్టి కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం అండి, తెలివి తక్కువ మూర్ఖులు అనుకుంటున్నాం. మన జీవితంలో మన దైవందిన జీవితంలో అదే పని మనం చేస్తున్నామని చెప్పాను సమస్య. మనకి ఏ విషయమైతే దుఃఖం కలుగుతానంటే అది వ్యక్తి భావన మనలో ఉన్నట్టు. వ్యక్తి భావన అంటే అది జ్ఞానం కలగదు. నేను దేహం లోపల ఉన్నాను, నా దేహం బయట ప్రపంచం ఉంది, ఇంకోటోదకులు దేవుడు ఉన్నాడు, అలాంటి వ్యక్తి భావన ఉన్నంతకాలం వాడికి జ్ఞానం కాదు. శాస్త్రం చెప్పిన, గురువు చెప్పిన, వేదం చెప్పిన, ఎవరు చెప్పిన, ఏ ఆచార్యం చెప్పిన ఉంటే నీ మనస్సును అంతర్ముఖం చెబుతానికి శాస్త్రం కానీ గురువు కానీ సహాయం చేయలేకపోతే శాస్త్రం కాదు, వాడు గురువు కాదు. నీ మనస్సును అంతర్ముఖం చేయటానికి సహాయపడినటువంటి వాడు గుండు కాదు. నీ మనస్సును అంతర్ముఖం చేయటానికి ఉపయోగపడిన గ్రంథం గ్రంథం కాదు. ఏదైనా మీరు ఒక తలంపుని జయించాలనుకుంటారనుకోండి, దాన్ని ప్రతిపక్షాన్ని తీసుకొచ్చి పెట్టండి. వ్యతిరేక భావాలు ప్రవేశపెడతా ఉంటాను. ఏదైనా ఒక వ్యక్తిలో మీకు ద్వేషం కలుగుతుందనుకోండి, ఆ వ్యక్తి మీద ప్రేమ డెవలప్ చేస్తాను. అంటే ఏ తలంపు అయితే మీకు పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో దానికి ఆపోజిట్ చూడండి, దానికి వ్యతిరేక భావం. ఆ వ్యతిరేక భావం ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్. అప్పుడు మీ మనస్సు బండి ముఖం అవుతా ఆగిపోతుంది. అది నేను చెప్పింది, ఏ తలంపు అయితే మిమ్మల్ని బయటకు లాక్కొస్తాడో లోకంలోకి, దాన్ని ప్రతిపక్షాన్ని తీసుకురండి, ఆపోజిట్ తలంపుని తీసుకురండి. ఆపోజిట్ తలంపుని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ తలం కోసం మీ మనస్సుకు నిర్మలం అవుతుంది. మీ మనస్సు నిర్మలం అయ్యకూడదు, మీ మనస్సు సూక్ష్మం అయ్యకూడదు, మీ మనస్సు సటి అయ్యకూడదు, ఆత్మాకారం అవుతుంది. అసలు మన మనస్సులో ఇంకోటి మీరు ఎంచి ఇప్పుడు రంధ్రాన్ని చేసిన ఒక అలవాటు పెరిగింది. చెడ్డను చూసిన తేలిగ్గా మంచిని చూడదు. మీ కళాశాలను లోకంలో చూడండి, అయ్యోడికి ఎంత కోపం ఉందో వాడికి దూరవాసినంత కోపం ఉంది. ఏంటి అది లోకంలో రివార్డ్ ఇలా ఉంటాం, చెడ్డ ఎక్కువ చూస్తాం మన మనసు. ఇంకా దాంట్లో అబద్ధం ఎక్కువగా అది కూడా అబద్ధం కావచ్చు, మనస్సు కూడా అబద్ధమే కావాలి. ఇంకైతే అది కూడా అబద్ధమే కాబట్టి అది అబద్ధాన్ని ప్రేమిస్తుంది. లోపల ఎంచేసి ఏం చూస్తాం, దూరవాసుల్లో చెడ్డ చూస్తాం. కానీ దూరవాసుడు కామాన్ని నూటికి నూరు రూపాయలు జోడించాడు. అది ఎవరు చెప్పండి? ఏ వాళ్ళు మంచి ఎందుకు చెప్పదు మన మనస్సు? అదే మోసం. మన మనస్సు చేసే మోసం అదే. నువ్వు దూరవాసుడు కోపమే చెబుతున్నావు, దూరవాసుడు జయించిన విషయాలు ఎందుకు చెప్పవు? అది గుర్తించలేవా? నీ కళ్ళు కనపట్టాలి, ఎందుకు గుర్తించవకాలే? ఉన్నా కానీ గుర్తించవాళ్ళు. అక్కడ చూసే సర్వమైన కనుక మనకు లేకపోతే కళ్ళు ఉన్నా చూడలేము, చెవులు ఉన్నా వెళ్ళలేము. ఆ సౌకర్యత లోపల మనం లేకపోతే కళ్ళు ఉంది చూడలేము, చెవులు ఉంది వెళ్ళలేము. అంటే ఏ బలహీనతలు నీలో ఉండవు, ఏ కారణం వల్ల మీ మనసు బహిర్ముఖమవుతుందో మీరు చూసుకోండి. అసలు నీలో మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవాలి. మనం పైకి మీరు ఎవరో చెప్పదు. ఏ కారణం వల్ల మీ మనసు బహిర్ముఖమవుతుందో మీరు చూసుకోండి, కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోండి. చేసుకుని దానికి అప్పవలసింది పెట్టండి, దానికి వ్యతిరేకమైన భావాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఈ సన్నగిడి పోతుంది. ఈ సన్నగిడిపై ఏమవుతుంది? అప్పుడు పరిపక్షణకు రీచ్ అవుతారు, అవి కోపస్థితిని పొందుతారు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మరి ప్రభుత్వం కోపం ఉంది. ఒకసారి ఈ వశిష్ఠుడి భార్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదే పౌర్ణమి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వస్తున్నాడు వశిష్ఠుడి దగ్గరికి విశ్వామిత్రుడు, ఏదో ఒక విషయం గురించి మాట్లాడతానికి వస్తున్నాడు. కానీ లోపల ఆ వశిష్ఠుడి మీద వ్యతిరేక భావం పూర్తిగా పోలేదు. వశిష్ఠుడు భార్య అంటాడట వశిష్ఠుడితో, కానీ వెన్నెల ఎంత బాగుంది, ఈ వెన్నెల ఎంత బాగుంది, ఎంత నిర్మలంగా ఉంది ఈ వెన్నెల, ఈ నీళ్ళకి ఎంత బాగుంది అని నేను వశిష్ఠుడి భార్య చెబుతాను వశిష్ఠుడితో. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, నిజమే విశ్వామిత్రుడి కీర్తి ఎంత నిర్మలంగా ఉందో, విశ్వామిత్రుడి కీర్తి ఎంత నిర్మలంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఈ వెన్నెల కూడా అలాగే ఉంది. ఇంత గొప్ప అభిప్రాయం తరమీద వశిష్ఠుడికి ఉందని ఆయన తెలియదు. అంతేకాదు ఆయనకున్న కోపం తరంలో పోయింది. ఎదురుగుండా చాలా మంది పొగుడుతారు, దొంగ పొగడతారు. ఎందుకంటే కొంతమంది తన అవడం కోసం ఎదురుగుండా పొగుడితే పాపం పెడతారు. ఈ బజార్ సంగీతం బజార్ మాటలు మనం వద్దండి, మనకి అధికారం కావాల్సింది. ప్రత్యక్షంలో కాదు, పరోక్షలు ఏం చెబుతున్నాడు వశిష్ఠుడు పై ఎవరి దగ్గరైనా తన భార్య దగ్గర చెబుతుందండి. నువ్వు చెప్పినట్టు దీని మీద చాలా బాగుంది, దీని మీద చాలా నిర్మలంగా ఉంది, దీని మీద చాలా ప్రశాంతంగా ఉంది. ఎలా ఉందంటే అది చూపించండి, విశ్వామిత్రుడి కీర్తి ఎంత నిర్మలంగా ఉందో, ఇదే మీద కూడా అలాగే ఉంది. ఈ మాట విన్నాడండి, తనకున్న కష్టమాంతంగా కలుగుతుంది విశ్వామిత్రుడు. కానీ సెకండ్లో ఆ మాట చెవులు పట్టడంతో తను ఎంతో అనవసరంగా అకారంగా పెంచుకున్న ద్వేషం, అకారంగా పెంచుకున్న కష్ట ఒక సెకండ్లో కలుగుతుంది. ఒక చిన్న మాట ఈ మాటకి చెప్తుందంటారా, లేదా మాటకి చెప్తే లేదంటారా? అందుకే నేను ప్రతిపక్ష భావాలు, ప్రతిపక్ష భావాలు ప్రాక్టీస్ చేయడం చెబుతున్నానండి. సడన్గా మీకున్నటువంటి ఈ గూడు కట్టుకున్నటువంటి ఈ కీర్తులు, ఈ కుతంత్రాలు, ఈ కుచేష్టలు, ఈ గూడు కట్టుకున్న అన్ని కొన్ని తెలియకపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ద్వేష వల్ల కూడా మనసు బహిర్ముఖం అవుతుంది. ఆ ద్వేష కారణాన్ని తీసేస్తే మనకి బహిర్ముఖం అవుతాయి, కారణాన్ని తీసేయాలి. ఒకసారి చిన్న కారుని కొత్తగా కొనుక్కున్నట్టుంది, ఒక చిన్న కారు, అది భగవాన్ దగ్గర తీసుకొచ్చి, స్వామి మీ కారులో కూర్చొని నేను కొత్తగా కొనుక్కున్నాం, మీ కారు కొత్తగా కొనుక్కున్నాం, మీరు ఈ కారులో కూర్చొని అన్నారు. అంటే భగవాన్ కంపేర్ కూర్చుంటే మనకి లేదు, మేము కొత్తగా ఈ కారు కొనుక్కున్నాం, మీరు కంపేర్ కూర్చుంటే భగవాన్ నడుచు, ఈ శరీరమైన ఒక కారు, ఈ కారు ఇంకో కారులో కూర్చొని పెడతాం. ఈ శరీరమైన ఒక కారు, ఈ శరీరమే ఒక కారు, మరి ఈ కారు ఇంకో కారులో కూర్చోబెడతాండి. అరుణాచల శివ అరుణాచల అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పెరుదల ప్రజని పట్టి ఇలాగుతుంది పెరుదల ప్రజని పట్టి ఇలాగుతుంది నీ మధు కముది ఎవరు అరుణాచలం నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా మీరు చిత్తికి కరుణించు అరుణాచలం నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచలం కుట్ర అంతయు కోసి కుట్ర అంతయు కోసి కుట్ర అంతయు కోసి